ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
మొక్కలు మొక్కలు మొక్కలు, ఎటు చూసినా మొక్కలే. పల్లెల్లో చూసినా మొక్కలే, పట్నంలో చూస్తే మొక్కలే, బస్తీలో చూసినా కూడా మొక్కలే. కిలకిల నవ్వుకుంటూ చిట్టి చేతులు మొక్కలు నాటుతున్నాయి. పకపకలాడుతూ పడుచుపిల్లలు మొక్కలు నాటుతున్నారు. నువ్వు నేను పెద్ద చిన్న తేడా లేదు, అందరూ మొక్కలు నాటుతున్నారు. లేత మొక్కలు చక్కగా గుంతెలో అలా ఒదిగిపోతున్నాయి. చిలకరించిన నీటి జల్లుకు పులకరించాయా అన్నట్లు తలలూపుతూ ఊయలలూగుతున్నాయి. వేలకు వేలు, లక్షలకు లక్షలుగా మొక్కలు భూమిలో బారులు తీరుతున్నాయి. ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రమంతటా పచ్చలు చిక్కగా పొదిగిన బంగారు హారంలా మారింది. అవును, తెలంగాణకు హరితహారం. బంగారు తెలంగాణ కోసం పర్యావరణ సోపానం.
నాకు తెలిసిందిలే, ఇవాళ హరితహారం గురించి చెప్పబోతున్నావు కదా.
కరెక్ట్, హరితహారమే. హరితహారం ప్రభుత్వ పథకంలా లేదు, ప్రజల మహోద్యమంలా మారింది. ప్రతి ఒక్కరూ తమ స్వంతం చేసుకున్నారు. ఎందుకంటే అంతరించిపోతున్న అటవీ సంపద ప్రాణుల మనుగడకు ప్రధాన అవసరమైన చెట్లను కాపాడుకోవలసిన బాధ్యతను అందరూ గుర్తించారు. అంతేకాదు, వర్షాలు సమృద్ధిగా కురవాలన్నా చెట్లు కావాలి. తెలంగాణ ప్రభుత్వం దీనిని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 46 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించింది.
46 కోట్ల మొక్కలా?
ఈ నెల అంటే జూలై 8వ తేదీ నుండి 2 వారాల పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టబోతున్నారు.
అబ్బబ్బో, 46 కోట్ల మొక్కలంటే మన రాష్ట్రం ఎంత పచ్చగా ఉంటుందో. అంటే తలా ఒక మొక్క నాటాలన్నమాట.
అంతే, తలా ఒక మొక్క నాటితేనే ఈ ఉద్యమం పూర్తవుతుంది. హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్నది. అద్భుత రీతిలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. దేశంలో ఇంతవరకు ఎవరూ చేపట్టని విధంగా ఒకేసారి ఒకే సమయంలో 85,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శుభారంభం పలుకుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా పెద్ద కాపర్తి వద్ద ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు ఒక మొక్కను నాటి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే హైదరాబాద్ నుండి కోదాడ దాకా విజయవాడ జాతీయ రహదారి వెంట 165 కిలోమీటర్ల పొడవున 85,000 మొక్కలు నాటేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. రహదారిపై ఉన్న అన్ని గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. స్వయం సహాయక బృందాల సభ్యులు, విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ మార్గంలో హైదరాబాద్ నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు 10 మండలాలు, 50 గ్రామాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగా ఆయా ప్రాంతాల గ్రామాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే కార్యాచరణను రూపొందించారు. ఈ 14 సెగ్మెంట్లలో మొక్కల పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో మరో విశేషం ఏమిటంటే, జాతీయ రహదారి పొడవునా పూల మొక్కలు నాటుతున్నారు. 10 కిలోమీటర్ల వరకు ఒక రకం, ఆ తర్వాత మరో 10 కిలోమీటర్లు ఇంకో రకం. ఇలా వివిధ రకాల రంగుల పూల మొక్కలను జాతీయ రహదారి పొడవునా పెంచుతున్నారు. అబ్బా, ఎంత అద్భుతంగా ఉంటుంది.
అవును, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఊహించుకుంటుంటేనే ఎంతో ఆనందంగా ఉంది.
హైదరాబాదులో బయలుదేరిన ప్రయాణికులు తెలంగాణ సరిహద్దు దాటే వరకు దారి పొడవునా అందమైన పూల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో చల్లని గాలుల మధ్య ప్రయాణం సాగించేలా చూడాలన్నది లక్ష్యం. 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యే హరితహార కార్యక్రమం 2 వారాల పాటు కొనసాగుతుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 8వ తేదీనే అన్ని జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు తమ తమ జిల్లాల్లో శాఖల పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. హరితహారంలో ఔషధ మొక్కలను కూడా పెంచాలని సీఎం నిర్ణయించారు. ప్రజలు భాగస్వాములు కావాలంటే వారు కోరుకున్న మొక్కలను పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్ని రకాల చెట్లతో పాటు ఔషధ మొక్కలను పంపిణీ చేసేందుకు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాదులో ఈ నెల 11న కేబీఆర్ పార్క్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, నక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, హైటెక్ సిటీ, చార్మినార్, ఉప్పల్ ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు తెరిచి ఔషధ మొక్కలు పంపిణీ చేయనున్నారు. హరితహారం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ఎక్కువ మొక్కలను నాటిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రభుత్వ శాఖలను గుర్తించి ప్రోత్సాహకాలను అందివనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. పరిశ్రమలు, పారిశ్రామిక వాడల్లో విరివిగా మొక్కలు నాటేలా యాజమాన్యాలను ప్రోత్సహించాలని అధికారులు సూచించారు.
బావుంది బావుంది, అసలు మొక్కలు ఎందుకు నాటాలి?
చెట్లు గాలిని శుద్ధి చేస్తాయి, కాలుష్య వాయువులను పీల్చుకొని శుద్ధమైన తాజా గాలిని మనకు అందిస్తాయి. మనం పీల్చుకునే గాలి శుద్ధంగా ఉంటే కాలుష్యం వలన వచ్చే జబ్బుల బారిన పడకుండా ఉండొచ్చు.
బాగా చెప్పావు, చెట్లున్న చోట ఆరోగ్యం ఉంటుందన్నమాట.
మొక్కలు ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ ను సరఫరా చేస్తాయి. ఆక్సిజన్ ను అందించే వనరు చెట్టు మాత్రమే. పర్యావరణ శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే, ఒక ఎకరంలో ఉండే చెట్ల ద్వారా 18 మందికి ఒక సంవత్సరం పాటు అవసరమైన ఆక్సిజన్ అందుతుందట. మరి చెట్లు లేకపోతే సరిపడా ఆక్సిజన్ అందనట్టేగా.
అలాగా, ఆక్సిజన్ మనిషికి చాలా అవసరం కదా.
చెట్లు సహజ సిద్ధమైన ఏసీలు. అవును, అవి ఉష్ణోగ్రతను 10 డిగ్రీల ఫారెన్హీట్ వరకు తగ్గించగలవు. ఎలా అంటే, అవి ఇచ్చే నీడ ద్వారా ఆకుల ఉపరితలం నుండి ఆవిరిని పీల్చుకోవడం ద్వారా జీవన శైలిని చురుకుగా ఉండేటట్లు చేస్తాయి. చాలా మంది చెట్లున్న పార్కులలో, ప్రదేశాలలో వ్యాయామం, జాగింగ్, సైకిల్ తొక్కడం వంటివి చేస్తారు. ఒక విధంగా చెట్లు మనుషులను ఆకర్షిస్తాయి, ప్రోత్సహిస్తాయి, ఎన్నో జీవన శైలి రుగ్మతల యాజమాన్యంలోనూ తోడ్పడతాయి.
అవును, అంతేకాదు, చెట్టున దగ్గర కొంచెం సేపు కూర్చున్నా ఆహ్లాదంగా ఉంటుంది.
సూర్యుని నుండి వెలువడే అతినీల లోహిత కిరణాల రేడియేషన్ ద్వారా చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కానీ చెట్లకు వాటి రేడియేషన్ ను 50% వరకు తగ్గించే గుణం ఉంటుంది. అందుకే చెట్టు నాటుకుని సంరక్షించుకుని చర్మ క్యాన్సర్ బారిన పడకుండా అడ్డుకోవచ్చు.
అమ్మో, చెట్ల వలన ఎంత బెడద తప్పుతుంది.
ప్రతి మొక్కకు, చెట్టుకు ఏదో ఒక ఔషధ గుణం ఉంటుంది. కొన్నింటికి వ్యాపార విలువ ఉంటుంది, మరికొన్ని ఆహారంగాను ఉపయోగపడతాయి. అలా ప్రతి మొక్క మనిషికి ఎంతో ఉపయోగాన్ని అందిస్తుంది.
బాగా చెప్పావు. ఉపయోగం లేని చెట్టుందా ఈ భూమి మీద?
చెట్లు వాతావరణ మార్పులతో పోరాడతాయి. పరిశ్రమల నుండి వెలువడే కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకొని, కార్బన్ ను తాను దాచుకొని ఆక్సిజన్ ను మరలా గాలిలోకి విడుదల చేస్తుంది. ఒక ఎకరం భూమిలో ఎదిగిన మొక్కలుంటే, ఒక కారు 26,000 మైళ్ల దూరం ప్రయాణించినప్పుడు విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ ని ఒక సంవత్సరంలో పీల్చుకుంటాయి. అంటే ఏమిటి? మొక్కలు నాటడం ప్రారంభించండి, అవి ఎదిగి మానవునికి మేలు చేస్తాయి. ఇంటి చుట్టూ మొక్కలుంటే వేసవిలో ఫ్యాన్, ఏసీ, కూలర్ అవసరాలు 50% వరకు తగ్గించుకోవచ్చు. కాకపోతే మనం ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటుకోవాలి. చెట్లు నీటి కాలుష్యాన్ని నివారిస్తాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు ఎన్నో మలిన పదార్థాలు కొట్టుకొస్తాయి. భారీ చెట్లు వాటిని నిలువరిస్తాయి, భూమిలోకి ఇంకకుండా, సముద్రం చేరకుండా అడ్డుకుంటాయి. అలా ఒక రక్షక కవచంలా పనిచేసి శుద్ధమైన భూగర్భ జలాన్ని పునరుత్పత్తి చేస్తుంది. అలాగే నేలకోతకు గురికాకుండా అడ్డుకుని భూసారాన్ని పరిరక్షిస్తాయి. చెట్లు పెద్దలకు ఆధ్యాత్మిక చింతనను ప్రబోధిస్తాయి, పిల్లలలోనూ సృజనాత్మకతను పెంపొందిస్తాయి.
పర్యావరణ పరంగా చూసుకుంటే ఎన్నో ఉపయోగాలున్నాయి. చెట్లు లేకుంటే మనకి ఇవన్నీ కొరవడతాయి కదా.
పచ్చదనం గల ప్రదేశాలలో, ఇళ్లలో ప్రశాంత జీవనం ఉంటుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. అటువంటి చోట్ల భయాందోళనలు, విధ్వంసక కాండలు కూడా తక్కువంట. చెట్లు వాతావరణ సమాచారాన్ని అందిస్తాయి. ఋతువులు, కాలాలు వాటిని చూసే తెలుసుకోవచ్చు. వన్యప్రాణులకు సకలం సర్వం చెట్లే. అలానే పక్షులకు కూడా. చెట్లు అంతరించిపోయే కొద్దీ అవి కూడా అంతరించిపోతాయి. మానవ మనుగడకు ఆ మూడు అవసరమే. కనుక మొక్కలు నాటితే చెట్లై, వృక్షాలై జీవన వైవిధ్యాన్ని తరతరాలకు అందిస్తాయి. భారత సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాలలో నిలబెడుతున్న కళాకృతులు, కొయ్య బొమ్మలు, సహజ రంగులకు వనరు చెట్లే కదా. గాలికి కులమేది అన్నాడు ఒక కవి. ఆ గాలినిచ్చి చెట్టుకే కులం లేదు మరి, పేద గొప్ప తారతమ్యం లేదు, అక్షర నిరక్షర భేదం లేదు, ఆడ మొగ వివక్షత లేదు. అందుకే మొక్కలు ఐకమత్యాన్ని సంఘీభావాన్ని పెంపొందిస్తాయి.
ఓహో, సామాజిక ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయే.
ఇన్ని ఆరోగ్య, పర్యావరణ, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలున్న చెట్లను మనం పరిరక్షించుకోలేకపోయాం. గతం గతః, జరిగిందేదో జరిగిపోయింది, జరగాల్సింది జరిపించాలి కదా. అందుకే మహోద్యమంలా హరితహారం సాగిపోతున్నది. ఇందులో భాగంగా మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 11వ తేదీన భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాలలోని అన్ని ప్రాంతీయ పరిశోధనా స్థానాలలోనూ, కళాశాలలలోనూ, కేవీకేలలోనూ, డాట్ సెంటర్లలోనూ బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు ఆ ఒక్కరోజే 22,000 మొక్కలు నాటుతున్నారు. 2 వారాల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వేప, గానుగ, నేరేడు, బాదం, సువర్ణముఖి, బహునియా, రేల, తురాయి, రావి మొదలైన చెట్లను నాటబోతున్నారు. బంగారు తెలంగాణను సాధించడానికి మన వంతు కృషి మనం చేయాలి కదా. తెలంగాణ నైసర్గిక భూభాగం హరితమయమైతే వాతావరణ అనుకూలతలను సమర్థవంతంగా సాధించగలం. ప్రజా జీవన ప్రమాణాలు పెరుగుతాయి, పంటల ఉత్పత్తులు పెరుగుతాయి, జీవన వైవిధ్యం పెంపొందుతుంది. మన ప్రాంగణాలన్నీ హరిత నిలయాలుగా మార్చి బంగారు తెలంగాణ కల సాకారం అయ్యేలా మనమందరం చేయి కలుపుదామని మన స్పెషల్ ఆఫీసర్ మరియు రిజిస్ట్రార్ డాక్టర్ వి ప్రవీణ్ రావు గారు సందేశమిచ్చారు.
అయితే మనం కొన్ని నినాదాలిద్దాం సరేనా?
హా సరే.
చెట్లను నాటండి, కాలుష్యాన్ని తరమండి.
ప్రతిరోజు ఒక మొక్క నాటండి, భావితరాలకు ఆక్సిజన్ ని తరగని కానుకగా ఇవ్వండి.
పుడమికి నేడు చిన్న కుటుంబం కావాలి, కానీ పెద్ద తోట నాటాలి.
మొక్క నాటండి, కాలుష్యానికి చెక్ చెప్పండి.
చెట్టు నాటండి, సంరక్షించండి, భావితరాలకు ఆదర్శం అవ్వండి.
చెట్టుతో ప్రగతి, జన జాగృతి.
చెట్లు ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ ఫ్యాన్.
చెట్లు డివైడెడ్ బై గొడ్డలు ఈజ్ ఈక్వల్ టు కాలుష్యం.
చెట్లు నాటండి, నాటకపోతే లావైపోతారు.
వినూత్న దీవెన, చెట్టులా చల్లదనం పంచు.
చెట్టు నరకకు, నిన్ను నువ్వు నరుక్కోకు.
వనసేవే జనసేవ.
జీవిస్తూ జీవింపచేస్తూ జీవితాంతం తోడు నీడ చెట్టే.
హానికర వాయువును కడుపున దాచి ప్రాణవాయువును పంచే తల్లి చెట్టు.
పచ్చదన వెచ్చదన చల్లదన సమాహారం నందనవనం.
పచ్చ బంగారంతో ప్రకృతికి పచ్చలహారం.
ఇదంతా విన్నాక హరితాహారం సందర్భంగా కొన్ని నిర్ణయాలు తీసుకుందాం అనిపిస్తుంది.
ఆహా, ఏమిటది?
రిటర్న్ గిఫ్ట్స్ జాబితాలో చెట్టుని చేర్చుకుందాం. రిటర్న్ గిఫ్ట్స్ అంటే వస్తువులు ఇచ్చుకుంటాం, అదే చెట్టునిస్తే ఆహ్లాదంగా ఉంటుంది. బంధుమిత్రుల ఇంటికి స్వీట్ ప్యాకెట్లతో వెళ్తాం, దానికి బదులుగా ఒక మొక్కను తీసుకెళ్తే బాగుంటుంది. ప్రతి పుట్టినరోజు ఒక మొక్క నాటుదాం, అది కూడా మనతో పాటు పెరుగుతుంది. బొకే ఇవ్వాలనుకున్నప్పుడు మొక్కలనిద్దాం, ఆ మొక్కలే పూలనిస్తాయి కదా. చెట్లను దత్తత తీసుకొని సంరక్షించుకుందాం. మన పాఠశాలలో మనందరం తలా ఒక చెట్టును దత్తత తీసుకుంటే చాలా బాగుంటుంది, అవి మన చిరకాల గుర్తులుగా ఉంటాయి. సోషల్ మీడియాలో మన ఉనికిని చెట్ల ద్వారా పంచుకుందాం. మొబైల్ వాడని రోజుంటుందా? అలాగే చెట్లని పెంచని రోజుండకూడదు. శ్రోతలు కూడా ఈ నిర్ణయాలను హర్షిస్తారని అనుకుంటున్నాను.
హరితహారంలో అందరం భాగస్వామ్యం అవుదాం, తరతరాలకు తరగని సిరులను పంచుదాం. గృహ విజ్ఞాన కళాశాలలో ఆహారం, పోషణ విభాగం విద్యార్థులు రెండు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. మొదటిది 8-10 రకాల బేకరీ ఉత్పత్తుల తయారీపై శిక్షణ. బిస్కెట్లు, పేస్ట్రీస్, కుకీస్, కేకులు తయారు చేయడం నేర్పిస్తారు. రెండవది చిరుధాన్యాలతో వంటకాల తయారీ, అంటే జొన్న, రాగి, సజ్జ, సామ, కొర్ర, వరిగ మొదలైన చిరుధాన్యాలతో 4-5 రకాల అన్నాలు, పోహా, ఇడ్లీ, ఉప్మా, దోశే, రొట్ట, జావా, సంగటి మొదలైనవి నేర్పిస్తారు. అలాగే పాయసం, లడ్డు, మిక్సర్, పకోడీ, మురుకులు వంటి చిరుతిండ్లు కూడా నేర్పిస్తారు. ఆసక్తి గలవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 0402324408. ఫోన్ నెంబర్ మరొకసారి 0402324408, ఎక్స్టెన్షన్ 216, ఎక్స్టెన్షన్ నెంబర్ మరొకసారి 216. ఆ విభాగం వారినే ఆహారం పోషణ సలహాలకై ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు వ్యక్తిగతంగా సంప్రదించవచ్చును. అవకాశాన్ని శ్రోతలు సద్వినియోగం చేసుకోగలరు.
కాంతన్న ఓ సన్నకారు రైతు. తనకున్న కాసంత పొలంలో సమయానికి వానలు పడితే గిన్ని మక్కలు, కొంత పత్తేసుకుంటాడు. పక్కూరు నుండి ఆయన సోపతి రంగన్న వచ్చాడు. దిగాలుగా ఉన్న కాంతన్నను చూసి, ఏం కాంతన్న, ఎట్లున్నవే, ఏంది ముచ్చట అన్నాడు. కాంతన్న అప్పుడు ఆ మాటలకి, ఆ మంచినే ఉన్న రంగన్న, ఏంది సుక్కలెక్క రాలిపడ్డావు, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, అంత మంచేనా అన్నాడు. అప్పుడు రంగన్న, ఆ మంచినే ఉన్నా, ఏంది కాంతన్న రందిగున్నావు, ఇంకా కళ్ళ నిండా నీళ్ళేందే అన్నాడు రంగన్న. కాంతన్న అప్పుడు ఆ మాటలకి, ఏం చేద్దాం రంగన్న, నా కళ్ళు చూసైనా ఆకాశం గుక్క నీళ్లు గురిపిత్తదేమోనని చిన్న ఆశగున్నా అన్నాడు కాంతన్న. ఆ మాటలకు రంగన్న, నీ కళ్ళలో దిగులు మబ్బులున్నాయి గాని ఆకాశంలో చిన్న కారు మబ్బైనా లేదు కదా కాంతన్న అన్నాడు. అప్పుడు కాంతన్న, ఏం చేద్దాం రంగన్న, వర్షాన్ని ఆధారంగా చేసుకుని పంటలు పండించే మన సొంటొల్ల బతుకులు గాల్లో దీపం లెక్క తయారైన రంగన్న అన్నాడు కాంతన్న. అప్పుడు రంగన్న, అయ్యో గింత ముచ్చటకు గంతరంది పడుతున్నావు ఎందుకు కాంతన్న, నిన్నీళ్ళకనే వర్షాధార పంటలు సాగు చేసుకుని బతకడం లేదా చెప్పు, ఇటువంటి కట్టాలు వచ్చినప్పుడే గుండెని రాయి చేసుకోవాలి కాంతన్న అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, అది సరే, మన బతుకులంతా నీళ్ళ మీదనే ఆధారపడ్డాయి కదా, ఏం చేయాలనుకున్నా గా నీరే కావాలి కదా, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అన్నాడు కాంతన్న రంగన్నతో. అప్పుడు రంగన్న, అవును కాంతన్న, నువ్వు చెప్పింది నిజమే, నీళ్ళే కావాలి, గంతకు వర్షం పడ్డప్పుడు తొలకల్లో పడ్డ నీళ్లను భద్రంగా దాసుకోవాలి అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, నీళ్ళని దాసుకున్నాడేంది రంగన్న, కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పరా జరా, ఓ నీళ్ళని దాసుకోవాలంటాను అన్నాడు కాంతన్న కోపంగా. అప్పుడు రంగన్న, కాంతన్న వ్యవసాయంలో ముందు చూపు చాలా అవసరం, అట్లనే నీళ్లు కూడా అవసరం, అందుకే నేను చెప్పే జరే ను అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, ఓ చెప్తాను గాని ఊళ్ళే చెరువు నిండి ఎన్నో ఏండ్లైతాంది, ఇసొంటి నిండని చెరువులా కరువు నిండుగా పండుతాంది, మా కన్నీళ్ళన్నీ ఆవిరై మబ్బుల్లా మారి వానలెక్కతే ఇంత బాగుండునో కదా రంగన్న అన్నాడు కాంతన్న. అయ్యో కాంతన్న, మా ఊళ్ళో కూడా చెరువులు సక్క నిండుతలేవు, కాని మా సేన్లో ఉన్న చిన్న చిన్న కుంటలు కలకల్లాడుతానే అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, రంగన్న నువ్వు పెద్ద పెద్ద చదువులు చదువుతివి, వ్యవసాయం చేస్తాను, నీటి కుంటలా గదే ముచ్చటే జర చెప్పరాదే అన్నాడు కాంతన్న. అప్పుడు రంగన్న అన్నాడు కదా, కాంతన్న నా ప్రాణమిత్రుడివి, నీకు కాకపోతే ఎవరికి చెప్తాను, ముందు ఆ కన్నీళ్లు దూడ్చుకో కాంతన్న, మన దేశంలో 60% వరకు సాగు వానల కిందనే నడుస్తుంది, ఆ వాన నీళ్లే మనకు తాగడానికి ఇంకా సాగుకు ఆధారం అవుతుంది అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, గట్లనా రంగన్న, అయితే ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు. అప్పుడు రంగన్న ఆ మాటలకి, ఆ మన కురిసే వానలో 40% వరకు నీరు పొలం బయటకు పొర్లి ఉట్టిగానే పోతాంది, అది పోతూ పోతూ భూమి మీద ఉన్న సారవంతమైన మట్టిని తీసుకుపోతుంది, ఇగో గిట్లనే నేలకోత జరుగుతుంది, ఇక గిట్లా వాన నీళ్లు బోనిస్తే మనకేం మిగులుతుంది, మొత్తంగా మనకి 10-15% మాత్రం వాన నీళ్లు ఉపయోగపడతాయి, దీన్ని గనక మరో 10% పెంచుకున్నట్లయితే మనకు సాగు కావాల్సిన నీటికి ఎలాంటి సమస్య ఉండదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు కాంతన్న అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, ఓహో గట్లనా, అయితే దాని గురించి మంచి చెప్పు రంగన్న అన్నాడు. అప్పుడు రంగన్న, ఇగో కాంతన్న, మనకు వర్షాధారంగా వచ్చే సిక్కులు 2 రకాలుగా చెప్పుకోవచ్చు, మొదటగా పంట విత్తిన తర్వాత 2-3 రోజుల్లో బొచ్చడు వానలు పడతాయి, తర్వాత పంట కోతకొచ్చినప్పుడు గింజ మరియు పాల దశలో బెట్టొచ్చి కంకులన్నీ తాళగింజలు పోసుకుంటానే కాంతన్న, ఇట్లున్నది మన పరిస్థితి అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, అది సరే రంగన్న, గా నీటి కుంటలు ముచ్చటైందో జర చెప్పరా అదే అన్నాడు కాంతన్న. అప్పుడు రంగన్న, ఏం లేదు కాంతన్న, నీటి కుంటల కోసం మీ సేన్లలో కొంత భాగాన్ని వదలాలి. ఒక నీటి కుంటను 10 మీటర్ల పొడవు 10 మీటర్ల వెడల్పు పెట్టుకుని 2.5 మీటర్ల లోతుగా గుంట తవ్వుకోవాలి. మనం ఈ నీటి కుంట ద్వారా పంట కీలక దశలో సుమారుగా 2.5 ఎకరాల పొలానికి నీటిని పొందొచ్చు కాంతన్న అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, ఆలోచన అయితే బానే ఉంది గాని నీటి కుంట పొలంలో ఎక్కడ తవ్వుకోవాలి జర చెప్పరాదు రంగన్న అన్నాడు. అప్పుడు రంగన్న, ఏం లేదు కాంతన్న, మన పొలం ఎలాగూ ఏటవలుగా ఉంది కదా, దానికి దిగువ భాగంలో నీటి కుంటను తవ్వుకుంటే సరిపోతుంది అన్నాడు. అప్పుడు కాంతన్న, అది సరే రంగన్న, కుంట తవ్వుకుంటే దాని అడుగు భాగంలో పంట పోతుంది కదా మరి అన్నాడు. అప్పుడు రంగన్న, అవును రంగన్న, పెద్ద రైతుకు నీటి కుంటల వల్ల కలిగే లాభం ముందు, ఇది చిన్న విషయం మాత్రమే, దీనికెందుకు బాధపడుతున్నావు అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, అవునవును పెద్ద రైతులకు అది, మరి నా లాంటి సన్నకారు రైతైనా వారి పరిస్థితి ఏంది, ఉన్నదే 2 ఎకరాలే అన్నాడు కాంతన్న. అప్పుడు రంగన్న, నిజమే కాంతన్న, ఇలాంటి ఆలోచన చాలా మంది రైతులకు ఉంటుంది, సేద్య భూమిని గుంటలకు కేటాయించడం ఎవరికి ఇష్టం ఉండదు, అలాంటప్పుడు అందరు కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఇంకుడు గుంతలు తవ్వుకొని తద్వారా ఆదా చేసిన నీటిని వాడుకొని లాభపడొచ్చు కాంతన్న అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, గా ముచ్చటేందో జరి చెప్పరాదు రంగన్న అన్నాడు. అప్పుడు రంగన్న, సరే కాంతన్న చెప్తా. మొదట్లో మా ఊళ్ళో కూడా దీని గురించి చెప్పినప్పుడు ఎవ్వరు వినలేదు కాంతన్న, తర్వాత చెప్పంగా దానివల్ల కలిగే లాభాన్ని తెలుసుకొని మా వాడకున్న 5-10 మంది కలిసి ఓ సంఘంగా ఏర్పడి మా భూముల్లో ఏటవాలకు దిగుభాగంలో అందరం కలిసి ఎండాకాలం ఊరికే ఉండకుండా ఓ పెద్ద నీటి కుంటను తవ్వుకున్నాం. అప్పుడు వర్షాలు పడి కుంట నిండుగా నిండింది కాంతన్న అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, అయితే రంగన్న, ఈ నీటిని మీరు ఎట్లా పంచుకున్నారే, మరేం లొల్లులు కాలేదా అన్నాడు కాంతన్న. అప్పుడు రంగన్న, ఏం లేదు కాంతన్న, ముందుగా పెట్టుకున్న ఒప్పందం ప్రకారం ఎవరికి నీటి అవసరం ఉంటే వాళ్ళం, పంటకైనా పశువులకైనా కలిసే వాడుకున్నాం కాంతన్న అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, అది సరే రంగన్న, గిన్ నీటి కుంట తవ్వుకోవడానికి ఎంత పెట్టుబడి కావాలి, మరి ఎట్లా చేయాలి అని అన్నాడు కాంతన్న. అప్పుడు రంగన్న ఆ మాటలకి, కాంతన్న, నీటి కుంట తవ్వుకునేందుకయ్యే ఖర్చు, ఆ కుంట పరిమాణం, మరియు ఆ కుంట లోపల మనం వాడే సిమెంటు, ప్లాస్టిక్ షీటు మొదలగు వాటి మీద ఖర్చు ఆధారపడి ఉంటుంది. ఇంకేంటంటే రంగన్న, సాధారణంగా 10 మీటర్ల పొడవు 10 మీటర్ల వెడల్పు 2.5 మీటర్ల లోతున్న గుంట తీస్తే దానికి 6 పాళ్ళ ఇసుక 1 పాల సిమెంట్ కలిపి లోపల పూతలా వేసుకుంటే 20,000 ఖర్చు వస్తుంది కాంతన్న. ఇలా సిమెంట్ కాకుండా ప్లాస్టిక్ షీట్ని కూడా ఈ నీటి కుంటల్లో వాడుతున్నారు. దీనికి 1 చదరపు మీటర్కి 900 రూపాయల ఖర్చు అవుతుంది. ఖర్చు ఎక్కువైనా కానీ దీని మన్నికి కూడా ఎక్కువే కాంతన్న అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, కానీ రంగన్న, ఈ నీటి కుంటల లోపల్లో సిమెంట్తో పూతందు పూసుకోవాలి, ఈ ప్లాస్టిక్ షీట్ని ఎందుకు వాడాలి, దాన్ని వాడకపోతే ఏమవుతుంది రంగన్న అన్నాడు కాంతన్న. అప్పుడు రంగన్న, గట్లంటవేంటి కాంతన్న, గిట్ల నీటి కుంట లోపల సిమెంట్ పూసుకోపోతే కుంట అడుగు భాగం నుండి మరియు పక్క నుండి నీరు వృధా అయిపోతుంది కదా, దాన్ని కాపాడుకోవడానికి చిన్న సన్నకారు రైతులైతే అడుగు భాగంలో నాపరాలు వేసుకుంటారు, ఇంకా పెద్ద రైతులైతే సిమెంట్ పూత కానీ ప్లాస్టిక్ షీట్ని కానీ వాడుతున్నారు కాంతన్న అన్నారు రంగన్న. అప్పుడు కాంతన్న, అయితే రంగన్న, ఈ నీటి కుంటలలో నీరు ఎంతకాలం నిల్వ ఉంటుంది అని అన్నాడు కాంతన్న. అప్పుడు రంగన్న, ఓ కాంతన్న, వర్షాకాలంలో నిల్వ చేసుకున్న నీరు మళ్ళీ ఎండాకాలం వచ్చే వరకు దగ్గర దగ్గర 1 సంవత్సరం నిల్వ చేసుకోవచ్చు కాంతన్న అని చెప్పిండు రంగన్న. అప్పుడు కాంతన్న, అంతకాలం నీరు కుంటలో ఆవిరైపోకుండానే ఉంటుందా రంగన్న అని అడిగాడు కాంతన్న. అప్పుడు రంగన్న, నిజమే కాంతన్న, నీరు ఆవిరైపోతుంది, కానీ దాన్ని కూడా కాపాడుకోవడానికి ఒక ఉపాయం ఉంది అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, రంగన్న, ఏందా ఉపాయం జర చెప్పరాదే అని అడిగాడు. అప్పుడు రంగన్న, ఏం లేదు కాంతన్న, మన దుకాణాలలో కేవోలిన్ 5% అనే పొడి దొరుకుద్ది, దీన్ని నీటి కుంటల్లో నిల్వ ఉన్న నీటిపై చల్లుకోవడం వల్ల కొద్ది మేర నీరు ఆవిరి కాకుండా కాపాడుకోవచ్చునని శాస్త్రవేత్తలు చెప్పిళ్ళు అని అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, ఆ పొడిని చల్లి ఆ నీటిని పంటలకు ఉపయోగిస్తాం అట్లనే పశువులు దాగడానికి కూడా ఉపయోగిస్తాం కదా, మరి వాటికి ఏం కాదా అని అడిగిండు కాంతన్న. అప్పుడు రంగన్న, లేదు కాంతన్న, ఎలాంటి నష్టం పంటలకు కానీ నీటికి కానీ తాగే పశువులకు కానీ ఉండదు, నువ్వేం భయపడకు అని చెప్పిండు రంగన్న. అప్పుడు కాంతన్న, నాతో చిన్న ఆలోచన రంగన్న, నీటికుంట చుట్టూ చెట్లు పెంచితే మంచిదేనా అని అడిగాడు రంగన్నని. అప్పుడు రంగన్న, అవును కాంతన్న, నీటికుంట చుట్టూ చెట్లు పెంచుకోవడం వల్ల చల్లని వాతావరణం ఉంటుంది, దీనికి తోడు ఎండ నేరుగా నీటికుంటలో పడకుండా ఉండడం వలన నీటి ఆవిరి తగ్గి నీటి నిల్వ కాలం పెరుగుతుంది. అలాగే ఒకవేళ మనం పెద్ద పెద్ద కుంటలు తీసుకున్నట్లయితే దాంట్లో చేపలు రొయ్యల పెంపకం చేసుకోవచ్చు. అట్లనే తొలకరిలో మనం ఎలాగో నీటిని నిల్వ చేసుకుంటున్నాం కదా, ఆ నీటిని కూడా పంట కాలానికి సరిపోయేటట్టుగా వాడుకోవచ్చు అని చెప్పాడు రంగన్న. అప్పుడు ఆశ్చర్యంగా చూస్తున్న కాంతన్నను చూసి, అయినా గీ ముచ్చట్లన్నీ ఎందుకే, ఓసారి మా ఊరికి వచ్చి నీటికుంటల్ని చూడరాదే అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, తప్పకుండా రంగన్న, బాగుపడే అవకాశం ఉన్నప్పుడు దాన్ని నేర్చుకుని లాభం పొందేదాకా వదులుకునేదే లేదు అని అన్నాడు కాంతన్న.
నీటికుంటలకు చోటు కల్పించండి,
మీ కష్టాలకు శరవిప్పించండి.
నీటికుంటలకు చోటు కల్పించండి,
మీ కష్టాలకు శరవిప్పించండి.
విజ్ఞాన గని శీర్షికకు స్వాగతం. ముందుగా గత వారం ప్రశ్నలు, వాటికి సమాధానాలు, విజేతల వివరాలు తెలుసుకుందాం. గత వారం మొదటి ప్రశ్న, నారుకుళ్ళు తెగుళ్ళు వస్తే ఏ మందు పిచికారీ చేయాలి? సమాధానాలు, ఏ కాపర్ ఆక్సిక్లోరైడ్, బి మోనోక్రోటోపస్. దీనికి సరైన సమాధానం ఏ కాపర్ ఆక్సిక్లోరైడ్. గత వారం రెండవ ప్రశ్న, నారుమడిలో కలుపు నివారణకు ఏం చేయాలి? సమాధానాలు, ఏ ఫ్యూరోడాన్ గుళికలు వేయాలి, బి కార్బోఫ్యూరన్ గుళికలు వేయాలి. దీనికి సరైన సమాధానం ఏ ఫ్యూరోడాన్ గుళికలు వేయాలి. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపినవారు జి సంపత్ వేంపాడు, పి కళ్యాణకృష్ణ ఖమ్మం. మొదటి ప్రశ్నకు సరైన సమాధానం పంపినవారు డాక్టర్ స్వరూప దోమలగూడ, వి విద్యాసాగర్ సిరిసిల్ల. రెండవ ప్రశ్నకు సరైన సమాధానం పంపినవారు ఎవరూ లేరు. విజేతలందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఇక ఇప్పుడు ఈ వారం మొదటి ప్రశ్న, ప్రపంచ జనాభా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాం? సమాధానాలు, ఏ జూలై 11వ తేదీ, బి జూన్ 5వ తేదీ. ప్రశ్న మరోసారి, ప్రపంచ జనాభా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాం? సమాధానాలు, ఏ జూలై 11వ తేదీ, బి జూన్ 5వ తేదీ. ఇక రెండవ ప్రశ్న, తొలి ప్రపంచ జనాభా దినోత్సవం ఏ సంవత్సరంలో జరిగింది? సమాధానాలు, ఏ 1989వ సంవత్సరంలో, బి 1987వ సంవత్సరంలో. ప్రశ్న మరోసారి, తొలి ప్రపంచ జనాభా దినోత్సవం ఏ సంవత్సరంలో జరిగింది? సమాధానాలు, ఏ 1989వ సంవత్సరంలో, బి 1987వ సంవత్సరంలో. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9492927422 నెంబర్ మరోసారి 9492927422కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు, పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చెంత,
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.